कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, तुम बिना के दयालु जगत संसारे, तुम बिना के दयालु जगत संसारे, पतित पावन हेतु तब अवतार, पतित पावन हेतु तब अवतार, मोसम पतित प्रभु न पाइबे मोसम पतिता प्रभु न पाइबे, श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, श्री कृष्ण चैतन्य प्रभु हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी, हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी, कृपा अवलोकन करो हमी बड़ दुखी, अवलोकन करो हमी बड़ दुखी, श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, श्री कृष्ण चैतन्य प्रभु अद्वैत गोसाई, तव कृपा बोले पहाय चैतन्य निताय, तव कृपा बोले पहाय चैतन्य निताय,
ओम ज्ञानतिमिरं दस्या ज्ञानाञ्जनशलाकया शच्कुरन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमोम विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने, नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे, जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। यम हि न व्यदयन्त्येते पुरुषं पुरुषार्षभां समदुःख सुखं धीरं सो अमृतत्वाय कल्पते। ओ मानव श्रेष्ठ अर्जुन, సుఖదుఃఖములచే కలతనొందక ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై ఉన్నాడు. ఇక్కడ భగవంతుడు సుఖదుఃఖాలకు రెండింటికీ కూడా కలత చెందనటువంటి వాడు మోక్షాన్ని సాధిస్తాడు అని చెప్పి ఒక శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అంటే సుఖదుఃఖములు కలత చెందకుండా ఎవరు ఉండగలరు అంటే ఎవరైతే గుణాతీత స్థితిని పొందుతారో వారు మాత్రమే సుఖదుఖాల కలత చెందకుండా ఉంటారు. ముందు కూడా మనం చర్చించాము, కనకదాసుల వారి గురువుగారు, వ్యాసతీర్థుల వారు శిష్యులందరూ కూర్చొని ఉన్న సమయంలో ఒక్కొక్క శిష్యుని చూపించి ఆయన ఏమన్నారు అంటే, వీడు వైకుంఠానికి వెళ్తాడా అని అడిగారు కనకదాసుల వారిని. కనకదాసుల వారు ఏమన్నారు, వెళ్ళరన్నారు. మరి వీడు వెళ్తారా అన్నారు, వాడు వెళ్ళనన్నారు. అందరు శిష్యుల్ని చూపించి వీడు వెళ్తాడా అంటే కనకదాసులు వారు చెప్పారు, ఎవరు వెళ్ళరు అన్నారు. గురువుగారు స్వయంగా ఏమంటున్నారంటే, నేను వెళ్తానా అన్నారు, మీరు కూడా వెళ్ళరు అన్నారు. అప్పుడు గురువుగారు అంటూ ఉన్నారు, మరి నీవు వెళ్తావా అని అడిగారు. అప్పుడు కనకదాసు కన్నడ భాషలో ఏమన్నారంటే, నాను హోగిద్రే హోగబోదు, నేను పోతే పోతాను అన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా కోపం వచ్చింది, గురువుగారినే వైకుంఠానికి వెళ్ళనని చెప్పి చెప్పాడు, మరి వీడు వెళ్తాడంట. అప్పుడు వాళ్ళు ఆగ్రహించేటప్పుడు కనకదాసులు వారు ఏమన్నారంటే, అయ్యా నేను చెప్పిన మాటలు స్పష్టంగా అర్థం చేసుకోండి, నాను హోగిద్రే హోగబోదు, నేను పోతే పోతాను, నేను అన్న భావన నాలో పోతే పోతానన్నాను కానీ నేను పోతాననలేదు అన్నా. అంటే నేను అనే భావన ఏంటి, అహంకారానికి అది నిదర్శనం. ఆ నేను అన్నటువంటి భావన పోయినప్పుడే మనం ఈ యొక్క ద్వంద్వ మోహాలకు కలత చెందకుండా మనం ఉంటాము, సుఖదుఖాలకు కలత చెందకుండా మనం ఉంటాము. మరి ఈ సుఖదుఖాలకు కలత చెందకుండా ఉండడానికి మనం ఆత్మస్థితిలో స్థిరులం కావాలా, నేను ఈ శరీరం కాదు అంటే అహంకారం నుంచి మనల్ని మనం విముక్తిని చేసుకోవాలా. ఎప్పుడైతే అహంకారం నుంచి మనల్ని మనం విముక్తులను చేసుకుంటామో అప్పుడే ఈ యొక్క సుఖ దుఃఖాలకు రెండిటికి కూడా కలత చెందకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఎంతకాలం మనం ఈ శరీరంతో మనల్ని పోల్చుకుంటూ ఉంటామో, అహం ఆకార, అహంకారం అంటే ఏంటి, అహం అంటే నేను, ఆకార అంటే ఈ శరీరం, అహం ఆకార నేను ఈ శరీరం అన్నటువంటి పోలిక మనలో ఉన్నంత వరకు, శారీరక చైతన్యం ఉన్నంత వరకు కూడా మనం కలత చెందుతూనే ఉంటాము, నేను ఈ శరీరం కాదు. అందువల్ల ఆచార్యులు అందరూ ఏం చెప్తున్నారు, నేను నాది అన్న భావన పోవాలా. నా శరీరం అంటున్నాం కానీ నేనే శరీరం అని ఎవరు అంటున్నారయ్యా, ఎవరు అనట్లేదు, నా శరీరం అంటున్నారు. నా ఇల్లు అంటే ఇల్లు నేను కాదు, ఇంటిలో ఉంటున్నవాణ్ణి నేను అన్నది శరీరానికి అతీతంగా ఉన్నాడు. ఆ నేను అన్నటువంటిది ఎవరు, ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపుని యొక్క అంశ మనం, ఆత్మస్వరూపులం. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ శరీరం అన్నది అశాశ్వతమైనది, ఆత్మ శాశ్వతమైనటువంటిది అన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకొని, నేను ఈ శరీరం కాదు నేను ఆత్మను అన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు ఈ యొక్క సుఖదుఖాలకు కలత చెందకుండా ఉండేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల ప్రతినిత్యం కూడా ఆత్మ సంబంధమైనటువంటి, పరమాత్మ సంబంధమైనటువంటి తత్వాన్ని మనం చర్చించినప్పుడు, అందుకనే ఏమన్నారు, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయాం. ఈ యొక్క మనిషి ఎన్నో అభద్రతలతో జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు, అభద్రతలు, ఇన్సెక్యూరిటీస్, ఎప్పుడేం జరుగుతుంది ఎవరికి తెలియదు అనమాట. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయాం, ఎవరైతే నిత్యం భాగవతాన్ని సేవిస్తారో, భాగవతాన్ని సేవించమంటే భగవతత్వాన్ని, ఆత్మతత్వాన్ని ప్రతినిత్యం కూడా ఎవరైతే చర్చిస్తారో వాళ్ళు అన్ని అభద్రతల నుంచి కూడా విముక్తులయ్య, అభద్రత ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు సుఖదుఖాల కలత చెందకుండా ఉంటాడు, అభద్రతల నుంచి విముక్తిని పొందుతాడు. సో అందువల్ల నిత్యం మనం ఈ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకునేదానికి ప్రతినిత్యం కూడా. అయితే ఏంటి అంటే, జ్ఞానం అన్నటువంటిది నిన్న విన్నాం, ఈరోజు మర్చిపోతాం. అందుకనే భగవంతుడు గీతలో చెప్తూ ఉన్నారు, మాయా అపహృత జ్ఞాన, మాయ జ్ఞానాన్ని అపహరించేస్తుంది అంటున్నారు. అందువల్ల మనం నిత్యం, ప్రతినిత్యం కూడా ఈ జ్ఞానం, ఆత్మతత్వం గురించి ప్రతినిత్యం ఈ యొక్క జ్ఞానాన్ని మనం వింటూ ఉంటే ఒకరోజుకు వచ్చేసరికి ఆ జ్ఞానం 24 గంటలు కూడా స్థిరంగా ఉంటుంది. సో అందువల్ల ఈ యొక్క ఆత్మ యొక్క స్వరూపం ఏంటి, శరీరం యొక్క స్థితి ఏంటి, ఈ యొక్క బంధాలు అనుబంధాలు వీటి స్థితి ఏంటి అన్నటువంటిది ప్రతినిత్యం కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఉదాహరణకి చరిత్రలో ఒక రాజుగారు ఉన్నారంట, ఆయనకి 4 భార్యలు. మొదటి భార్య అడిగిందంతా ఇచ్చాడు, రెండో భార్యని ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళాడు, మూడో భార్యతోటి కష్టసుఖాలు చెప్పుకున్నాడు, నాలుగో భార్యను జీవితంలో కన్నెత్తి కూడా చూడలేదు. ఒకరోజు ఆయనకు మృత్యు సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో మొదటి భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడు, నువ్వు అడిగిందంతా ఇచ్చాను కదా, నువ్వు నాతో వస్తావా అన్నాడు. మొదటి భార్య అనింది, ఇచ్చినంత వరకు తీసుకున్నంత వరకు, తర్వాత మీకు నాకు సంబంధం లేదు అనింది. మరి రెండవ భార్య దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంట పెట్టుకుని వెళ్ళాను, మరి నువ్వు వస్తావా అన్నాడు. అప్పుడు రెండవ భార్య ఏమనింది అంటే, మీరు వెళ్ళిన తర్వాత నేను ఇంకొకరి వెనకాల వెళ్ళిపోతాను అనింది. మూడో భార్యతో సుఖదుఖాలు చెప్పుకునేవాడు, అది మూడవ భార్య దగ్గరికి వచ్చి, మరి సుఖదుఖాలు నీకు చెప్పుకున్నాను కదా, నువ్వన్నా వస్తావా అన్నాడు. అప్పుడు మూడో భార్య ఏమనింది అంటే, గోవిందా గోవిందా అంటూ వల్లకాడ దాకా వస్తాను, ఆ పైన రాను అని చెప్పింది. నాలుగో భార్య జీవితంలో కన్నెత్తి కూడా చూడలేదు, ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు. నిరాశతో వెళ్ళిపోతూ ఉంటే నాలుగో భార్య స్వామి అని పిలిచింది. వెనక్కి తిరిగి చూశారు, నేను వస్తాను మీతోటి అని. ఆ నాలుగో భార్య ఏం చెప్తున్నారు అంటే, ఎవరు అని, పరమాత్మ స్వరూపుడు. ఆయన ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించలేదు, కానీ ఆయన మాత్రం మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం వెనకాల వస్తూ ఉన్నాడు. మూడో భార్య కష్టసుఖాలు చెప్పుకునేవాడు, కానీ మీరు వెళ్ళిన తర్వాత గోవిందా గోవిందా అంటూ వల్లకాడ దాకా వస్తాను, ఆ పైన రాను అనింది. ఆ మూడో భార్య ఎవరు అంటే, స్నేహితులు బంధువులు. మనకు దుఃఖమైన సుఖమైన వాళ్ళకి చెప్తాం, కానీ వాళ్ళు ఎక్కడి దాకా వస్తారు, వల్లకాడ దాకా వస్తారు, ఆ పైన రారు. స్నేహితులు బంధువులు మూడో భార్య. రెండవ భార్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంట పెట్టుకుని వెళ్ళాడు, కానీ ఆ రెండవ భార్య, మీరు వెళ్ళిన తర్వాత ఇంకొకరు వెనకాల వెళ్ళిపోతాను అనింది. మరి అదెవరు అంటే, మన పేరు ప్రతిష్ట. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి పలానా మంత్రి గారు వచ్చారు, పలానా పారిశ్రామికవేత్త వచ్చారు, పలానా ఆయన గాయకుడు వచ్చాడు, మన యొక్క టైటిల్స్ వెనకాల పెట్టుకుని వెళ్తూ ఉంటాం. కానీ మనం పోయిన తర్వాత ఎంతోమంది ప్రధానమంత్రులు పోయారు, ఆ టైటిల్ వాళ్ళ వెనకాల ఏం పోలేదు, ఇంకొకరు వెనకాల వెళ్ళిపోయింది. అది రెండవ భార్య. రెండవ భార్య ఏం చెప్పింది, మీరు వెళ్ళిన తర్వాత నేను ఇంకొకరు వెనకాల వెళ్ళిపోతాను అనింది రెండవ భార్య. అంటే మన పేరు ప్రతిష్ట, ఇవి మనం పోయిన తర్వాత అవి ఇంకొకరు వెనకాల వెళ్ళిపోతాయి, మన వెనకాల రావు. మరి మొదటి భార్య కోరిందంతా ఇచ్చాడు, కానీ మీతో నేను రాను, ఇచ్చినంత వరకు తీసుకున్నంత వరకు పోయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదు అనింది. అంటే ఆ మొదటి భార్య ఎవరు, మన శరీరం. శరీరం ఏం కోరుకుంటే అది ఇస్తాం, కానీ ఆ శరీరం కూడా మనతో రాదు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే, ఇటువంటి తత్వం ప్రతినిత్యం కూడా చర్చించడం ద్వారా వాళ్ళు ఈ యొక్క అజ్ఞానం అన్నటువంటి మరపు, మాయ అన్నటువంటిది మన జ్ఞానాన్ని అపహరించిన ప్రతినిత్యం చర్చించడం ద్వారా వాళ్ళు మరల తిరిగి ట్రాక్లోకి వచ్చేవాళ్ళు, తిరిగి ఈ యొక్క జ్ఞానం అరే అవును. ఎందువల్లంటే మాయ మన జ్ఞానాన్ని అపహరిస్తూ ఉంటుంటే మళ్ళీ మోహానికి గురి అవుతూ ఉంటాం, రాగద్వేషాలకు లోబడుతూ ఉంటాం. ఈ జ్ఞానం రిపీటెడ్గా తిరిగి తిరిగి మనం వినడం ద్వారా ట్రాక్ తప్పేవాళ్ళు మళ్ళీ తిరిగి ట్రాక్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకనే ఏమంటున్నారంటే, నిత్యం భాగవత సేవయాం, ప్రతినిత్యం కూడా భాగవతాన్ని మనం సేవించినప్పుడు అప్పుడు మన జ్ఞానం స్థిరంగా ఉండేదానికి, మన చైతన్యం స్థిరంగా ఉండేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ రకంగా జ్ఞానాన్ని వింటూ అది విజ్ఞానంగా మార్చుకునే దానికోసం ఆధ్యాత్మిక గురువుకి శరణాగతి పొందాలా? మనం జ్ఞానం అన్నటువంటి థీరీ, కానీ మనం విద్యాలయంలో విద్య నేర్చుకునేటప్పుడు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. మనం థీరీ ఎంతసేపు చదివితే ప్రాక్టికల్ తెలుసుకోకపోతే ఉపయోగం లేదు. అందువల్ల ప్రాక్టికల్ చాలా అవసరం. సో ఆ ప్రాక్టికల్స్ ఏంటి అంటే, మనం ఏదైతే జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ ఉన్నామో దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి ఫలాన్ని పొందడము, ఫలితాన్ని పొందడము అన్నటువంటిది అవసరం అన్నమాట. సో దీనికి మనం ఏం చేయాలా అంటే, మనం విన్నటువంటి జ్ఞానాన్ని ప్రాక్టికల్గా మనం అనుభూతి సాక్షాత్కారం పొందేటట్టుగా చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఆధ్యాత్మిక గురువు. సో ఆ ఆధ్యాత్మిక గురువుకి మనం శరణాగతి పొంది భగవంతుడు అందువల్ల ఏం చెప్తున్నారు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదీక్షింతితే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శన. మనం తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తికి శరణాగతి పొందడం ద్వారా, తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తికి. ఒకసారి ఒక పెద్ద ధనికుడు ఒక ఆయన ఉన్నాడంట, ఆయన పేరు లాల. ఆయన మథురా బృందావనం అక్కడ ఉండేటువంటి వాడు. ఆ దగ్గరలో ఆయన ఎంత పెద్ద ధనికుడు అంటే, చాలా ధనం ఉంది ఆయన దగ్గర. ఆయన ఎక్కడికన్నా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలా అంటే, ఇంతకు ముందు రోజుల్లో కార్లు బస్సులు లేవు, పల్లకీల్లో బోయిలు మోసుకొని వెళ్ళేటువంటి వారు అనమాట. ఒకరోజు ఆయన ఎక్కడో పక్క గ్రామానికి వెళ్తూ ఉంటే బోయిలు పల్లకీలో మోసుకొని పోతూ ఉన్నారు. అయితే దారిలో ఒక సంఘటన జరిగింది. ఏంటది అంటే, ఒక బట్టలు ఉతికే ఆయన కుమార్తె తండ్రికి సహాయం చేస్తూ ఉంది, ఆ పక్కన వీళ్ళు నడుచుకుని పోతూ ఉన్నారు. అప్పుడు ఆ బాలిక తండ్రితో ఏమంటూ ఉంది అంటే, ఆమె హిందీలో చెప్తూ ఉంది, కాలాతీత్ హో రహే బాస్నాకు జలానా హై అనింది. అంటే సమయం అయిపోతుంది, బాస్నాను తగలబెట్టాలా అని. బాస్నా అంటే అరిటాకు అంట. ఆ యొక్క అరిటాకును తగలబెట్టిన తర్వాత ఆ యొక్క బూడిదతోటి మరకలకు ఏదో రాస్తే మరకలు పోతాయంట. బాస్నా అంటే హిందీలో ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటది అంటే, బాస్నా అంటే అహంకారం. ఆయన ఆ జమీందారు లాల ఏమనుకున్నాడు అంటే, బాస్నాకు జలానాయ అంటే సమయం అయిపోతూ ఉంది, నీ యొక్క అహంకారాన్ని నువ్వు ఇంకా తగలబెట్టలేదు అన్నట్టుగా అర్థం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయనకి ఆ రకంగా అర్థమైందో, అరే ఇది సత్యమే కదా, నా వయసు అయిపోతూ ఉంది కానీ నా అహంకారాన్ని నేను ఇంకా తగలబెట్టలేదే అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆ ప్రయాణిస్తున్నటువంటి పలకీలో నుంచి కిందకి దిగేశాడు. ఆయన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ కూడా తీసి పలకీలో వేసి ఆ బోయిలకు చెప్పాడు, నాయన ఈ యొక్క వస్తువులన్నీ కూడా మీరు తీసుకోండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను ఈ యొక్క ఆధ్యాత్మిక అన్వేషణలో నా అహంకారాన్ని నేను అహంకారం నుంచి విముక్తిని పొందడం కోసం నేను ఇక్కడ నుంచి నా జీవితాన్ని గడపడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు. బృందావనం వెళ్ళారు నేరుగా. అక్కడ ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు ఆయన ఆశ్రమానికి వెళ్ళారు. ఆయనకి సాష్టాంగదండ ప్రణామాలు చేశారు. గురువుగారితో చెప్పారు, అయ్యా నేను నా జీవితాన్ని మీ పాదపద్మాలకు అంకితం చేయాలని చెప్పి అనుకుంటున్నాను, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని చెప్పి అనుకుంటున్నాను అన్నారు. అప్పుడు గురువుగారు చెప్పారు, నాయన సరే ఆశ్రమంలో ఉండొచ్చు అన్నారు, మరి నాకు దీక్షనిస్తారా అన్నాడు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీక్షనిస్తాను అని చెప్పి చెప్పారు. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక దీక్ష అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలి. గురువుకి మధ్య ఏదో దీక్ష గురువుగారు శిష్యునికి ఇస్తున్నారు అంటే అదొక అగ్రిమెంట్. ఏంటి అగ్రిమెంట్ అంటే, ఈ యొక్క శిష్యుడైనటువంటి ఆత్మను ఈ భవబంధనాల నుంచి విముక్తుని చేసి ఆధ్యాత్మిక జగత్తుకు తరలించేటువంటి బాధ్యత గురువుకు ఉంది. ఈ రోజుల్లో కలి ప్రభావం వల్ల, కలియుగం అంటే కల్తీలకు యుగం, ఆధ్యాత్మిక చింతనలో కూడా కల్తీలే. కారణం ఏంటి అంటే, గురువు శిష్యున బంధం అదేదో ఫ్యాషన్ అనుకుంటారు, నాకు కూడా గురువు గారు ఉన్నారు. కానీ గురువు శిష్యుని యొక్క బంధం ఏంటి అంటే, శిష్యుణ్ణి భవసాగరం నుంచి విముక్తుని పరిచి ఆధ్యాత్మిక జగత్తుకు తరలించేటువంటి బాధ్యత గురువు గారిది అనమాట. అదేదో కేవలం ఒక ఫ్యాషన్ కాదు, ఒక సెంటిమెంట్ కాదు, అది గురువు యొక్క బాధ్యత. అందుకనే మనం చూడొచ్చు, బిల్వమంగళ ఠాకూర్ ఆయన పూర్వాశ్రమంలో వేశ్యాలోలుడు. ఆయన ఆ వేశ్యతో ఎంత సంబంధం ఉంది అంటే, ఆమె లేకుండా జీవించలేకపోయేవాడు అనమాట. ఒకరోజు ఒక పెద్ద పెను తుఫాను, ఎక్కడ చూసినా జలమయం, శవాలు నీళ్ళలో కొట్టుకుని పోతూ ఉన్నాయి. ఆయన ఆ సమయంలో కూడా వేశ్యను కలవడానికి వెళ్ళాడు. నదిని దాటాలా ఆమె ఇంటికి వెళ్ళాలంటే, నదిని దాటడానికి ఒక సాధనం మీద ఎక్కి కూర్చొని దాటాడు. అది తెప్పనుకొని దాటాడు. దాటిన తర్వాత చూస్తే శవం. ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత తలుపులన్నీ వేసి ఉంటే గోడ దూకడానికి ప్రయత్నిస్తూ అక్కడ తాడులాగా ఏదో ఏలాడుతూ ఉంటే పట్టుకొని గోడ దూకేశాడు. అది తాడు అనుకొని పట్టుకొని దూకాడు. దూకిన తర్వాత తెలిసింది తాడు కాదు, పాము అని చెప్పి. అందుకనే చెప్తారు, కామానికి కళ్ళు లేవు అని చెప్పి చెప్తారు. ఎవరైతే ఈ కామానికి లోబడి ఉన్నాడో వాడు నేనేం చేస్తున్నాను, ఆ కామం అన్నటువంటిది అతని యొక్క దృష్టిని కప్పేస్తుంది. అంటే విచక్షణా జ్ఞాన మతలలో లోపించేటట్టుగా చేస్తుంది. అందుకనే మనం ఈరోజు చూస్తూ ఉంటాం, కామం ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా అనంతంగా ఉంది. అందువల్ల ఆ కామం అన్నటువంటిది ఫలించకపోతే తర్వాత ఏమవుతుంది, క్రోధంగా మారుతుంది. క్రోధం ఏం చేస్తుంది, బుద్ధి నాశనాన్ని చేస్తుంది. ఈ కామం అనేదానికి వయసుతో నిమిత్తం లేదనమాట. ఒకసారి అక్బర్ బీర్బల్ మధ్యలో చర్చ జరుగుతూ ఉండిందంట. జరుగుతూ ఉంటే బీర్బల్ అన్నాడు, స్వామి వయస్సు మీరినా కానీ కామం ఉంటుంది అన్నాడు. అప్పుడు అక్బర్ అన్నాడు, అరే ఏమయ్యా ఇటువంటి మాటలు చెప్తావు, శరీరం అంతా వృద్ధాప్యం వచ్చి నశ్వరం అయిపోతే కామం ఎక్కడ ఉంటుంది అన్నాడు. లేదు స్వామి, శరీరం నశ్వరం అయిపోవచ్చు కానీ చైతన్యపరంగా కామం ఉంటుంది, వయసుతో సంబంధం లేదు, కామం ఉంటుంది అన్నాడు. దానికి అక్బర్ అంగీకరించలేదు. బీర్బల్ అన్నాడు, సరైన సమయంలో మీకు ఇది నిరూపిస్తాను అన్నాడు. ఒకరోజు ఏం జరిగింది అంటే, అక్బర్ యొక్క మంత్రిమండలిలో ప్రధానమంత్రి ఆయన చాలా వృద్ధుడయ్యాడు, మృత్యువుకి దగ్గరలో ఉన్నాడు. అప్పుడు ఆయనకి అక్బర్కి పిలుపు వచ్చిందనమాట. ఏమని అంటే, ఆయన చూడ్డానికి రమ్మని చెప్పి. సో అక్బర్ బీర్బల్తో కలిసి వెళ్తూ ఉన్నప్పుడు బీర్బల్ ఏమన్నాడంటే, మీ కుమార్తెను కూడా తీసుకురండి అన్నాడు. అప్పుడు అక్బర్కి ఏం అర్థం కాలేదు, మనకు నా కుమార్తె ఎందుకయ్యా అన్నాడు. భలే వాళ్ళే తీసుకురండి అన్నాడు, మరలా చెప్తానన్నాడు. సరే అని చెప్పి తీసుకుని వెళ్ళారు. వెళ్తే అక్కడ మంత్రి చాలా వృద్ధుడు, 99 సంవత్సరాలు, ఆయన ముఖంలో మృత్యుకల ఉట్టిపడుతూ ఉందన్నమాట. కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి, బుగ్గలు సొట్టలు పడిపోయి ఉన్నాయి, శరీరం అంతా ముడతలు పడిపోయింది, ఏ క్షణంలో అయినా కానీ బకెట్ తన్నేయచ్చు, అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు అక్బర్ వెళ్ళి పరామర్శించడానికి పక్కన నిలబడ్డాడు. అక్బర్ని చూసినప్పుడు చాలా దీనంగా ముఖం పెట్టాడు. తర్వాత కొంచెం తల కళ్ళు తిప్పాడు, బీర్బల్ ఉన్నాడు. బీర్బల్ని చూసిన తర్వాత కూడా కొంచెం దీనంగా ముఖం పెట్టాడు. తర్వాత కొంచెం తల తిప్పేసరికి పక్కన అందమైనటువంటి అక్బర్ కుమార్తె ఉంది. ఆమె యొక్క అందాన్ని చూసిన ఈ వృద్ధుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళల్లో ఎక్కడలేని తేజస్సు వచ్చేసింది. చాలా బ్రైట్గా ఈ అంటూ పళ్ళు తిరగడం మొదలుపెట్టాడు. అప్పుడు బీర్బల్ అక్బర్ని పక్క గీర్తూ చెప్పాడు, చూడండి వాడి ముఖంలో అన్నాడు. అప్పుడు ఆ మంత్రి ముఖం తేజవంతంగా వెలిగిపోతూ ఉంది. అప్పుడు చెప్పాడు, కామానికి వయస్సుతో నిమిత్తం లేదు, ఆధ్యాత్మిక చింతన ద్వారా మనసును పవిత్రం చేసుకుంటే కామం తొలగుతుందేమో కానీ సాధన లేకపోతే కామం అట్లాగే ఉంటుంది అని చెప్పి ప్రాక్టికల్గా నిదర్శనంగా అక్బర్కి చూపించాడు బీర్బల్. సో అందువల్ల ఈరోజు మనం చూసేటువంటి కాలక్షేపాలు, వినేటువంటిది, చదివేటువంటివి కామ సంబంధమైనది ఎక్కువగా ఉండడం వల్ల వ్యక్తుల్లో కామం ఎక్కువగా ఉంది. కామం అంటే కోరిక, అది ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఆ కామం ఏమవుతుంది అంటే ఫలించని పక్షంలో క్రోధంగా మారుతుంది. ఆ క్రోధం వల్ల బుద్ధినాశ, డిస్క్రిమినేషన్ అంటే విచక్షణ జ్ఞానం లోపిస్తుంది. ఈరోజు మానవ సమాజం మనం చూస్తూ ఉన్నాం, ఎంతమంది విచక్షణ జ్ఞానం కలిగి వ్యవహరిస్తున్నారు. చాలామంది విచ్చలవిడి, ఒక నేను ఇది చెయ్యొచ్చా చేయకూడదా అన్నటువంటిది లేదు. సమాజం అంతా కూడా తాగుడు, వ్యభిచారం, జూదం, మద్యం, అక్రమ సంబంధాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. తర్వాత మానవ సమాజాన్ని ఇది మానవ సమాజం అని చెప్పుకునేదానికి విధి లేనటువంటి నీచమైనటువంటి స్థితిలో మనం దిగజారుస్తూ ఉన్నాం అన్నమాట. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ యొక్క మనసు, ఇంద్రియాలు అన్నటువంటివి అదుపులో లేవు మనిషికి. ఇది ముఖ్యమైనటువంటి కారణం. సో అందువల్ల మనం ఆ యొక్క మానవ సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క కామపూరిత భావనలను తొలగించడానికి ప్రయత్నం చేయాలి. ఈ బిళ్వమంగళ ఠాకూర్ ఆయన అది గోడ మీద పాము వేలాడుతూ ఉంటే అది తాడనుకొని పట్టుకొని దూకాడు. దూకిన తర్వాత చూస్తే అది పాము అనమాట. చివరికి ఏదో గొప్పది సాధించానన్నటువంటి ఉద్దేశంతో పోయి అక్కడ వేష్య ముందు నిలబడ్డాడు అనమాట. అప్పుడు ఆ వేష్య అనింది, ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఎందుకు వచ్చారు అనింది. అప్పుడు అన్నాడు, నిన్ను చూడకుండా నేను ఉండలేకుండా ఉన్నానన్నాడు. అప్పుడు ఆ వేష్య ఏమనింది అంటే, అరే నీచుడా, నా మీద ఉన్నటువంటి ఆకర్షణ ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాల మీద కించిత్ ఉన్నా నీ జన్మ ధన్యమై ఉండేది, చీపో ఇక్కడి నుంచి అని చేదరించుకున్నాను. అప్పుడు అక్కడి నుంచి బయటపడి వెళ్తూ ఉన్నాడు అనమాట. ఆయనలో పరివర్తన కలిగింది, మార్పు కలిగింది. ఆ దారిలో పోతూ ఉంటే మళ్ళీ ఒక అందమైన స్త్రీ కనిపించిందంట. ఆమె వెనకాల అనుసరిస్తూ వెళ్ళాడు. ఆ అందమైన స్త్రీ వెనకాల అనుసరిస్తూ వెళ్ళి ఆమె ఒక ఇంట్లోకి వెళ్తే ఆ యజమాని అడిగాడు, ఎవరు ఈమె అన్నాడు. నా కుమార్తె అన్నాడు. ఆమెతో ఏదో మాట్లాడాలి నేను అన్నాడు. ఆ మహాత్ముడు ఎవరో మాట్లాడు బాబు అన్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా ఈ వేష్య చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చాయి. అప్పుడు ఆ స్త్రీ తలకున్నటువంటి పక్కపిన్నులు రెండు తీసుకొని, ఈ కామపూరితమైనటువంటి నేత్రాలు నాకుండడం వల్ల ప్రతి ఒక్క స్త్రీ పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో చూడాల్సినటువంటి నేను ప్రతి ఒక్క స్త్రీని కూడా కామానికి వస్తువు అన్నటువంటి భావనతో, తుచ్చమైన భావనతో నేను చూస్తూ ఉన్నాను అని చెప్పి ఆ యొక్క పక్కపిన్నులు రెండు తీసుకొని కళ్ళు రెండు పొడి చేసుకుంటాడు బిళ్వమంగళ ఠాకూర్. తర్వాత కృష్ణ కథామృతం అన్నటువంటి గొప్ప కావ్యాన్ని రాసినటువంటి వ్యక్తి అయ్యాడు. నిజానికి ఆయన రాయలేదు, భగవంతుడు రాశాడు అని చెప్తూ ఉంటే అంధుడు కాబట్టి. సో ఈ రకంగా ఆ వేష్య ఎవరైతే బిళ్వమంగళ ఠాకూరికి కనువిప్పును కలిగించారో, ఆ వేష్య ఎవరు అంటే పూర్వాశ్రమంలో ఈయన యొక్క ఆధ్యాత్మిక గురువు అంట. ఆ యొక్క జన్మలో ఇతన్ని విముక్తుణ్ణి కావింపలేని దానివల్ల ఈ జన్మలో వేష్య జన్మలో ఎత్తి గురువు వేష్య జన్మనెత్తి ఇతనిలో కనువిప్పును కలిగించాడు అని చెప్పి చరిత్ర చెప్తుందన్నమాట. అంటే గురువు శిష్యుని యొక్క బంధం అంత బలమైనటువంటిది. శిష్యుడు దీక్ష తీసుకుంటున్నాడంటే అది ఏదో ఫ్యాషన్ కాదు. అతన్ని ఈ భవసాగరం నుంచి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఈ దుఃఖాలతో నిండినటువంటి ఈ ప్రపంచం నుంచి విముక్తిని కలిగించి ఆధ్యాత్మిక జగత్తు వైకుంఠానికి పంపించేటువంటి బాధ్యత తీసుకోవడాన్ని దీక్ష అని చెప్పంటారు. గురువు దగ్గర నుంచి శిష్యుడు దీక్ష తీసుకున్నప్పుడు గురువు ఆ శిష్యుని యొక్క పూర్ణ బాధ్యతను తీసుకుంటున్నాడు. నిన్ను ఈ యొక్క సంసారం నుంచి, సంసారం అంటే జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి తిరిగి ఈ యొక్క దుఃఖాలను పొందేటువంటి దాన్ని సంసార చక్రం అంటారు. ఈ సంసార చక్రం నుంచి మిమ్మల్ని విముక్తిని పరిచేటువంటి బాధ్యత నేను అన్నటువంటిదే దీక్షా కార్యక్రమం అన్నటువంటిది. సో ఈ లాల చాలా ధనికుడు, గురుగారిని అడిగారు నాకు దీక్షమని చెప్పి. అప్పుడు గురుగారు ఏం చెప్పారు అంటే సమయం వచ్చినప్పుడు దీక్షిస్తాను అన్నారు. సరేనని చెప్పి వెళ్ళిపోయారు. ఒక సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయాయి, 3 సంవత్సరాలు గడిచింది, 4 సంవత్సరాలు గడిచింది, కానీ గురువుగారు దీక్ష ఇవ్వట్లేదు. అప్పుడు ఈ లాలాకేం అర్థం కాలేదు, అరే సంవత్సరాలు గడిచిపోతున్నా గురువుగారు దీక్ష ఇవ్వట్లేదు ఏంటి నాకు అని చెప్పి ఆ రోజు రాత్రి ఆలోచిస్తూ కూర్చున్నాడు కారణం ఏంటా అని చెప్పి. ఆలోచించి ఆయనకు అర్థమైన సత్యం ఏంటి అంటే, ఆ ఊర్లో వ్యాపారం చేసేటప్పుడు ఆయనకు ఒక శత్రు ఉండేటువంటి వాడు. అంటే వ్యాపారంలో కాంపిటీషన్ ఉంటుంది, ఈయనకన్నా ఆయన ఎక్కువ సంపాదించాలని, ఆయనకన్నా ఈయన ఎక్కువ సంపాదించాలని చెప్పి తెలియకుండానే శత్రుత్వం వచ్చేస్తుంది. వాళ్ళేం పుట్టుకతో శత్రువులుగా పుట్టరు, వ్యాపారంలో శత్రువులు అయిపోతారనమాట. సో ఈ రకంగా ఆ శత్రుత్వం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాల మధ్య, వీటన్నిటి మధ్య కూడా ఎందుకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు జరగడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా ఈరోజు పెట్రోల్ వల్ల యుద్ధం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో నీళ్లు కరువు అవుతాయంట, నీళ్ల వల్ల యుద్ధాలు జరుగుతాయి. ఆస్ట్రేలియాలో ఆల్రెడీ వాటర్ పెట్రోలింగ్ ఉందంట, అంటే ఎవరన్నా ఎక్కువగా నీళ్లు వాడితే వాళ్ళకి ఫైన్ వేస్తారంట. ఆ డిపార్ట్మెంటు వాటర్ పెట్రోలింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే బాత్రూముల చుట్టూ తిరుగుతూ ఉంటారంట. ఎవడన్నా ఎక్కువ ట్యాప్ గాన తిప్పేస్తుంటే వాడిని పోయి పట్టుకొని నీకు ఫైన్ వేస్తాం, ఆ రకంగా జరుగుతుంది. సో ఇన్ని రోజులు కూడా ఆయిల్ కోసం యుద్ధాలు జరిగితే రాబోయే రోజుల్లో నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతాయి అన్నమాట. సో ఈ రకంగా ఉంటుంది. సో ఈ యొక్క శత్రుత్వం, వ్యాపార శత్రుత్వం ఉంది ఈ యొక్క లాలాకి ఒక వ్యక్తితోటి బృందావనంలో. ఈయన గురువుగారి కోసం భిక్షాటనకు వెళ్ళినప్పుడు, ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే గురుకులంలో గురువు దగ్గర శిక్షణ కోసం చేరినప్పుడు ప్రతి శిష్యుడు కూడా భిక్షాటనకు వెళ్ళాలి. ఎందువల్ల, మనలో ఉన్నటువంటి అహంకారం తొలగించుకోవడం, మనం అందరిది కూడా పై చేయే ఉండాలనుకుంటాం కానీ కింద చేయి ఉండాలని ఎవరు అనుకోరు. ఇంటింటికి భిక్షాటనకి వెళ్ళాలా అంటే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మతా భిక్షాందేహి అంటే ఒక తల్లి ఇస్తుంది ఒక తల్లి ఇవ్వదు, ఇవ్వనప్పుడు మనం కలత చెందుతాం. కానీ అటువంటి సమయంలో కూడా మనం స్థిరమైనటువంటి చైతన్యంతో అహంకారాన్ని వీడి మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకోవడం కోసమే ఈ పద్ధతులన్నీ కూడా పెట్టారనమాట. అందువల్ల భగవంతుడు కృష్ణుడు స్వయంగా ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా సాందీపముని ఆశ్రమంలో చేరి ఆయన కూడా ఈ పనులన్నీ చేశారనమాట. అంటే శ్రేష్ఠుడు ఏ పై చేస్తే సామాన్యులు అది అనుసరిస్తారు అన్నారు. ఆయన ఒక నాయకుడిగా వచ్చాడు భగవంతుడు, మానవాళికి ఒక మార్గదర్శకం చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ లాల భిక్షాటనికి రోజు వెళ్తున్నాడు. కానీ అందరిళ్ళకి వెళ్తున్నాడు, వ్యాపారం చేసేటప్పుడు శత్రువు ఇల్లు వృందావనంలో ఉంది, అందరిళ్ళకి వెళ్తున్నాడు కానీ ఇతనింటికి వెళ్ళట్లేదు భిక్షకి, అతన్ని ఇంకా శత్రువుగానే భావిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనలో కలిగినటువంటి సత్యం సాక్షాత్కారం ఏంటి అంటే ఏమన్నాడు అనుకున్నాడు, నేను ఆధ్యాత్మిక చింతనకు వచ్చి సర్వసంగాన్ని పరిత్యజించినా కానీ నేను వ్యాపారం చేసేటప్పుడు శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజుకి కూడా నేను శత్రువుగా భావిస్తూ ఉన్నాను, అందువల్ల గురువు గారు నాకు దీక్షనివ్వలేదని చెప్పి మరుసటి రోజు ఏం చేశాడంటే మొట్టమొదట భిక్షకు వెళ్ళినప్పుడు ఆ వ్యాపారం చేసేటప్పుడు శత్రువుగా ఎవరైతే ఉన్నాడో అతనింటికే భిక్షకు వెళ్ళాడు. ఎప్పుడైతే అతనింటికి వెళ్ళి భిక్షకి అమతా భిక్షాం దేహి అని చెప్పి అన్నాడో ఆ ఇంట్లో ఉన్నటువంటి సేవకులందరూ బయటకు వచ్చి చూశారు, అరే లాలా ఇప్పుడు సాధువు అయిపోయాడు, ఇంత గొప్ప వ్యక్తి అయిపోయాడు, ఇక్కడికి బిత్త ధనికుడు ఇంత మార్పు కలిగిందా అని చెప్పి యజమానికి చెప్పాడు. ఆ యజమాని బయటకు వచ్చి చూశాడు, ఈయన వ్యాపార శత్రువు ఈ లాలా ఇంత పెద్ద ధనికుడు ఒక సాధువుగా మారి భిక్షకి తన ఇంటికి వచ్చేసరికి అతనిలో అశ్రుధారులు కారుస్తూ వచ్చి, లాలా నువ్వు ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగావు, సర్వసంగాన్ని పరిత్యజించి నా ఇంటికి అడుక్కునే దానికి వచ్చావంటే నీలో అహంకారం పూర్తిగా పోయింది, నువ్వు ఎంత ఉన్నతుడు అయ్యావని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకుని అశ్రుధారులు కారుస్తూ మా ఇంట్లో ఉన్నది ఏం కావాలని నువ్వు తీసుకో అన్నాడు. అప్పుడు లాలా అన్నాడు, నాకు ఒక రెండు రొట్టెలు ఉంటాయివ్వండి అన్నాడు. అది తీసుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళాడు ఆశ్రమంలో, అక్కడ గురువుగారు ఈయనకు దీక్ష ఇవ్వడానికి యజ్ఞకుండం అన్ని సిద్ధంగా పెట్టి, నాయన ఈరోజు నీకు అర్హత లభించింది దీక్ష తీసుకునేదానికి అని చెప్పి అన్నాడు. సో ఈ రకంగా మనలో ఎప్పుడైతే ఆ అహంకారం అన్నటువంటిది పోతుందో, అహంకారాన్ని గుర్తించడం కానీ అహంకారాన్ని తొలగించడం కానీ ఆధ్యాత్మిక గురువు యొక్క కర్తవ్యం, అది ఆయన యొక్క బాధ్యత. మనం అహంకారం పోయినప్పుడే ఈ సంసారం నుంచి మనం విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల మనం ఈ యొక్క కలియుగంలో ప్రత్యేకించి ఆధ్యాత్మిక గురువు శిష్యుడు అంటే ఇది సంబంధం. గురువు యొక్క బాధ్యత శిష్యుణ్ణి భావబంధనాల నుంచి విముక్తుని చేసి భగవంతుని దగ్గరికి చేర్చేటువంటి బాధ్యత గురువుది అనమాట. సో అందుకని చెప్పి మనం ఈ యొక్క దీక్షా కార్యక్రమం అంటే అది అంత సామాన్యమైనటువంటిదిగా తీసుకోకూడదు. అది చాలా తీవ్రమైనటువంటి చర్య. అది ప్రతి ఒక్కరు కూడా గురువుని ఆశ్రయించినప్పుడు గురువు చూపించినటువంటి ధర్మ మార్గంలో నడుచుకుంటూ నియమ నిబంధనలు పాటిస్తూ సాధన చేస్తూ మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రత్యేకించి కలియుగంలో అహంకారం నుంచి మనం విముక్తిని పొందాలి అంటే ఆచార్యులు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే హరినామస్మరణ చెయ్యాలా అంటున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూప దీపితం సహస్రనామ సరళితం సమస్త సద్గుణోన్నతం
సమస్త విశ్వ సన్నుతం
సమస్త దేవతాకృతం
సమస్త సత్ఫలామృతం
సమస్త శక్తి మండితం సమస్త భక్త వందితం సమస్త ముక్తి సువిహితం
నమామి కృష్ణ దైవతం నమామి కృష్ణ
ఓం అజ్ఞానతిమిరం దస్యాం జ్ఞానాంజనశలాకయాం షట్చక్రన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమోం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నసతో విద్యతే భావో నభావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టో అసత్వా నయోస్తత్వదర్శిభిః.
అసత్తునకు భౌతిక దేహము ఉనికి లేదనియు, మరియు నిత్యమైన దానికి ఆత్మ మార్పు లేనదియు సత్యద్రష్టులైన వారు నిర్ణయించి ఉన్నారు. ఈ రెండింటి తత్వమును బాగుగా అధ్యయనము చేసి వారి విషయమును ధృవీకరించిరి. ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు ఆత్మకు శరీరానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వివరిస్తూ ఉన్నారన్నమాట. శరీరం అసత్తు అంటే శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతమైనటువంటిది. ముందు శ్లోకంలో మనం చర్చించాం భగవంతుడు ఏం చెప్తున్నారు, దేహినోస్మిన్ జతాదేహే కౌమారం యవనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తోత్రణముహ్యతి. ఒక్క జన్మలోనే మనం ఎన్ని శరీరాలు మారుస్తూ ఉన్నాం, బాల్యం నుంచి యవనానికి, యవనం నుంచి మధ్య వయస్కులకు, మధ్య వయస్కుల నుంచి వృద్ధాప్యానికి, ఒక్క శరీరం ఒక్క జన్మలోనే శరీరాలు మారుస్తూ ఉన్నాం. సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే ప్రతి 7 సంవత్సరాలకు కూడా మనలో ఉన్నటువంటి ప్రతి సెల్ కూడా మారిపోతుంది అని చెప్పి సైన్స్ చెప్తుంది అన్నమాట. సో మనం ప్రతి జన్మలో కూడా ఈ యొక్క శరీరాలు మారుస్తూ ఉన్నాం. కానీ మీరు చిన్నప్పుడు చూపించినటువంటి ఫోటో, తీసినటువంటి ఫోటోని ఎవరికైనా చూపిస్తే ఇది ఎవరు అంటే మన తల్లిదండ్రులు చెప్పాలి, నాయన నువ్వు చిన్నప్పుడు ఇట్లా ఉన్నావు అని చెప్పి గుర్తుపట్టలేము మనం. అట్టని చెప్పి చిన్నప్పుడు నాకు చిన్న శరీరం ఉంది కదా, ఇప్పుడు 5 అడుగుల శరీరం ఉంది, 6 అడుగుల శరీరం ఉంది, సో ఆ చిన్నప్పుడు వ్యక్తి ఇప్పుడు వ్యక్తి వేరే, చిన్న సుబ్బారావు వేరే, పెద్ద సుబ్బారావు వేరే అనే ఉండదు. శరీరం మారినప్పటికీ కూడా ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఒక్కడే. శరీరం మార్పు చెందింది కానీ ఆత్మ ఎటువంటి మార్పు లేదు, ఆత్మ శాశ్వతుడు. ఈ యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. సో అందువల్ల ఈ యొక్క శ్లోకంలో ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించాలా అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడనమాట. తర్వాత తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తోత్రణ ముఖ్యతి. తర్వాత ఏమో జరుగుతుంది, ఈ శరీరం పూర్తిగా నశ్వరమైన తర్వాత, ఉదాహరణకి భగవంతుడు ఏం చెప్తారు, మనం ఎప్పుడైతే ఈ యొక్క బట్టలు చిరిగిపోతాయో కొత్త బట్టలు మనం ధరిస్తాం, అదే లైటర్. కొత్త బట్టలు మనం ధరిస్తామన్నారు, మరి ధరిస్తాం దేన్ని బట్టి కొత్త బట్టలు ధరిస్తాం, మన దగ్గర ధనం బాగా ఉందనుకోండి ఖరీదైనటువంటి బట్టలు మనం కొనుక్కుంటాం, అదే కొంచెం ధనం తక్కువగా ఉంది అనుకోండి ఏదో దానికి తగ్గట్టుగా మనం బట్టలు కొనుక్కుంటాం. అందుకనే భగవద్గీతలో ఇంకొక శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే, కారణం గుణసంగ దోషం సద్ అసద్యోనిషు జన్మషు. చాలామందికి సందేహం కలుగుతుంది, కొందరు ఉన్నతంగా జన్మిస్తూ ఉన్నారు, కొందరు అధమంగా జన్మిస్తూ ఉన్నారు, కొందరేమో ధనికులుగా ఉన్నారు, కొందరేమో బీదవాళ్ళుగా ఉన్నారు, కొందరు తెలివితో ఉన్నారు, కొందరు తెలివిహీనులుగా ఉన్నారు, కొందరు అందంగా ఉన్నారు, కొందరు అందవిహీనంగా ఉన్నారు. వీటన్నిటికీ తారతమ్యాలకు కారణం ఏమిటి? కారణం గుణసంగ దోషం సద్ అసద్యోనిషు జన్మచ్చు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనం చేసినటువంటి కర్మలు. కర్మలు దేని బట్టి చేస్తాం? మనలో ఉన్నటువంటి గుణాలను బట్టి చేస్తాం. గుణాలు దేని బట్టి వస్తాయి? సంగదోషం సాంగత్యం వల్ల వస్తాయి. అందువల్ల మనం చేసే కర్మలను బట్టే. మనం ఇప్పుడు పుణ్యం బాగా చేసుకుని ఉన్నామనుకోండి, అప్పుడు మనం ఏదో ఉన్నత కుటుంబంలో పుడతాం మృత్యు తర్వాత. అట్ట కాకుండా చాలా పాపాలు చేస్తున్నాము, తర్వాత ఏదో జంతు జీవజాతుల్లో పుట్టడమో, లేకపోతే ఒకవేళ మనిషిగా పుట్టినా కానీ బీదరికంలో పుట్టడమో, తెలివిహీనత్వంతో పుట్టడమో, అంగవైకల్యంతో పుట్టడమో, ఈ రకంగా జరుగుతుంది అన్నమాట. సో వీటన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం జీవించేటువంటి జీవితంలో ఏ రకమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నాము అనే దాన్ని బట్టి తరువాతి జన్మ అనేది నిర్ణయింపబడుతుంది. ఇప్పుడు మనం ధర్మం ఏంటో తెలుసుకొని ధర్మంగా మనం నడుచుకున్నప్పుడు, పుణ్యాన్ని మనం సంపాదించినప్పుడు ఉన్నతమైన జన్మ ఎత్తచ్చు. లేకుండా మనం ధర్మాధర్మాలు లేకుండా పాపంతో మన జీవితాన్ని గడిపి దుర్భరంగా మన జీవితాన్ని గడిపినప్పుడు తరువాతి జన్మ అన్నటువంటిది చాలా దుర్భరంగా ఉండేదానికి అవకాశం ఉందన్నమాట. సో అందువల్ల మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఇది. సో ముఖ్యంగా మనం ఈ శరీరం మంచి జన్మ ఎత్తినా కానీ చెడు జన్మ ఎత్తినా కానీ ఈ యొక్క శరీరం అన్నటువంటిది ఒకరోజు వదిలిపెట్టాల్సిందే. సో ప్రత్యేకించి ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ శరీరం అన్నది అశాశ్వతం, ఇది అద్దె ఇల్లు. అద్దె ఇంటిని అలంకరించుకోవడం అన్నటువంటి తెలివైన విషయం కాదు. ఎవరైనా ఒక అద్దె ఇంటిలో ఉంటూ దాన్ని అలంకరించుకుంటే చేసుకుంటే ఎవరైనా చూసేవాడు ఏమంటాడంటే వీడేం తెలివిహీనుడయ్యా, అద్దేంటిని అలంకరించుకుంటున్నాడు అంటాడు. సో అందువల్ల ఈ శరీరం అద్దె ఇల్లు, ఏదో ఒక రోజు ఖాళీ చేయాలి. మనం శాశ్వతమైనటువంటిది ఆత్మ. ఆ యొక్క ఆత్మ మనం ఈ యొక్క భౌతిక జగత్తులో ఉన్నంత వరకు కూడా ఈ దుఃఖాల నుంచి తప్పించుకోలేము. జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అన్నటువంటి ఎవరు తప్పించుకోలేరు అనమాట. భగవంతుడు ఏం చెప్తున్నారు, ఆ బ్రహ్మభూనాన్ లోక పునరావర్తినో అర్జున, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాము పేద్యంతు కౌంతే పునర్జన్మ విద్యతి, నా లోకానికి వచ్చినట్లయితే పునర్జన్మ లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. మరి మనం ఈ విలువైనటువంటి మనుష్య జన్మలో మనం ఏ పని చేయాలా అంటే, ఈ యొక్క భవసాగరం నుంచి విముక్తిని పొంది భగవంతుణ్ణి ఏ రకంగా చేరుకోవాలా అనే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం వినియోగించాలా. సో దానికి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, శారీరక భావం నుంచి మనం బయటపడాలా. ఈ యొక్క వైరాగ్యం మనకు ఇప్పుడు కూడా వస్తుంది, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వస్తుంది, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వస్తుంది. కానీ ఆ వైరాగ్యం కాదు, దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. ఎవరన్నా శ్మశానానికి వెళ్తే అక్కడ చూస్తారంట, ఈ చిత్తులన్నీ కూడా మడుతూ ఉంటాయి, తర్వాత శరీరాలు కాలుతూ ఉంటాయి, బా ఒకరోజు ఇంతే కదా అని చెప్పి. మళ్ళీ శ్మశానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రంగుల ప్రపంచం చూస్తే వాడు అనుకుంటాడు, శ్మశానంలో అట్టుంది, ఇక్కడ చాలా బాగుంది అనుకుంటాడు. అదే ఆచార్యులు కూడా చెప్తారు సునక వైరాగ్యం అని. చలికాలం పూట సునకం అనుకుంటుందంట, రాత్రి అబ్బా చాలా చలిగా ఉంది, ఒక రైమాన్స్ రగ్గు ఒకటి కొనుక్కోవాలని చెప్పి ఉదయంతో సూర్యుని చూసిన తక్షణమే మళ్ళా అబ్బే రగ్గుతో పనే ఉంది, ఇప్పుడు చాలా వేడిగా ఉంది కదా అనుకుంటుందండి. సో ఈ రకమైనటువంటి వైరాగ్యం కాదనమాట నిజమైనటువంటి వైరాగ్యం. వైరాగ్య విద్య, నిజభక్తి యోగం. నిజమైనటువంటి భక్తి యోగం ఏంటి? వైరాగ్యం ఉండాలి మనలో. వైరాగ్యం అంటే ఏ రకంగా వైరాగ్యం అంటే, ఆచార్యులు చెప్తూ ఉన్నారు మనం ఈ ప్రాపంచిక పనులు చేస్తూ ఉన్నా అంటే వైరాగ్యం అంటే మనం తప్పుగా అర్థం చేసుకుంటాం, బాధ్యతల నుంచి తప్పించుకోవడం కాదు వైరాగ్యం. మనం చాలా మంది ఏమనుకుంటారంటే వైరాగ్యం అంటే ఏదో సన్యాసం పుచ్చుకొని భార్య పిల్లలను అందరినీ వదిలేసి ఏదో వెళ్ళిపోవాలని చెప్పి, అది కాదు వైరాగ్యం అంటే. మనం గృహస్థుడైనా అయ్యి ఉండొచ్చు, వానప్రస్థుడైనా అయ్యి ఉండొచ్చు, సన్యాసి అయినా అయ్యి ఉండొచ్చు, మనం ఒక పక్క జీవితాన్ని గడుపుతూ కూడా ఆచార్యులు వివరణ ఏమిస్తూ ఉన్నారు, కమలపు టాకు నీటిలో ఉన్నా కానీ అది తడి అంటకుండా ఉంటుంది. కమలము ఆకు, కమలము అంటే తామర ఆకు నీళ్ళలోనే ఉంటుంది, కానీ మీరు దాన్ని పైకెత్తినట్లయితే తడి అంటకుండా ఉంటుంది. అదే రకంగా మనం గృహస్థుడిగా ఉన్నా, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నా, ఉద్యోగం చేస్తూ ఉన్నా, వ్యాపారం చేస్తూ ఉన్నా కానీ ఇదంతా కూడా ఒక డ్రామా. శాశ్వతమైనటువంటిది ఏంటి అంటే, ఇవన్నీ చేస్తూ కూడా సాంఘికంగా ఒక పక్క ఆధ్యాత్మిక దృష్టిని పెంపొందించుకుంటూ జీవితం యొక్క పరమగమ్యం ఏంటో తెలుసుకుని జీవనాన్ని గడపడానికి మనం ప్రయత్నించాలా. అందుకనే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే, నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి నుంచి బయటపడేటువంటి మార్గం ఏంటి అని తెలుసుకుని మనం జీవనాన్ని గడపడం కోసం ప్రయత్నించాలా. అవి తెలుసుకుని ఆ యొక్క గమ్యాన్ని చేరుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఇంకో పక్క ఈ యొక్క సాంఘికమైనటువంటి కుటుంబము, భార్య, పిల్లలు వీళ్ళని కూడా చూసుకుంటూ అదే సమయంలో ఆ భగవత్ చింతనలో మన గమ్యాన్ని చేరుకునేదానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలా. సో అందువల్ల మనం ఏంటి అంటే, ఈ యొక్క వైరాగ్య విద్య, నిజభక్తి యోగం, ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నా కానీ మనం ఒక పక్క వైరాగ్యాన్ని పెంపొందించుకుని ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాల మీద ఆకర్షణ మనం పెంపొందించుకుంటూ పోవాలి క్రమంగా. అయితే ఈ వైరాగ్యం అన్నటువంటిది అంత సామాన్యమైన విషయం కాదండి. ఎందువల్లంటే ఎన్ని విన్నా, ఎన్ని చేసినా కానీ, ఎంత మనలో విరక్తి ఈ ప్రపంచం మీద కలిగినా కానీ ఆ యొక్క బంధనం అన్నటువంటిది విదవడం అంత సామాన్యం కాదు. ఎవడో పూర్వానికి అతనికి ఎన్నో కష్టాలంట, ఈ ప్రపంచంలో ఎక్కడ జీవిస్తాంలే అని చెప్పి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడంట. మరి ఎట్లా ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు అంటే, సరే ఎట్లాగూ దుఃఖాలన్నీ ఉన్నాయి, పరిష్కారం ఆత్మహత్యే, ఒక రైలు కింద పడిపోయి చచ్చిపోదాం అని చెప్పి పోతున్నాడంట. ఆ పోయే దారిలో ఒక వ్యక్తి కనిపించాడు, అరే ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అయ్యా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, రైలు కింద పడి చచ్చిపోదాం అని చెప్పి వెళ్తున్నాను అన్నాడంట. అయితే చచ్చిపోతాం అనుకున్నటువంటి వ్యక్తి చేతిలో ఒక పెద్ద 7 గిన్నెల క్యారీర్ ఉందంట. అప్పుడు ఈ వ్యక్తి అడిగాడంట, అరే నాయనా చచ్చిపోవడానికి రైలు కింద పడడానికి వెళ్తున్నాను అన్నావు కదా, మరి ఈ క్యారీర్ ఏంటి, చేతిలో 7 గిన్నెల క్యారీర్ ఉంది అన్నాడంట. అప్పుడు అతను అన్నాడు, ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా, ట్రైన్ ఒకవేళ లేట్గా వస్తే ఆకలితో చావమంటావా, అందుకని చెప్పి క్యారీర్ తీసుకెళ్తున్నాను అన్నాడంట. చావడానికి సిద్ధమయ్యాడు కానీ క్యారీర్ పెట్టుకుని వెళ్తున్నాడు. సో వైరాగ్యం ఈ రకంగా ఉంటుందన్నమాట. నిజమైనటువంటి వైరాగ్యం ఏంటి అంటే, వీటన్నిటితో ఉంటూనే వాటితో